ఆ సద్గురుమూర్తికి శ్రాద్ధకర్మల. 1917లో శ్రీ ఉపాసని నివాసార్థం సకోరి గ్రామం బయట శ్మశానానికి దగ్గరలో ఒక చిన్న గుడిసె నిర్మించి ఇచ్చారు. ఆ గ్రామానికి చెందిన కొందరు రైతులు అంతకు కొన్ని మాసాల ముందు షిరిడి నుండి మీరజ్ వెళ్ళేటప్పుడు శ్రీ ఉపాసనితో పాటు తోడుగా శ్రీమతి దుర్గాబాయి కన్మర్కర్ అనే భక్తురాలు కూడా మీరజ్ వెళ్ళింది. అప్పటి నుండి సుమారు 15 సంవత్సరాల పాటు ఆమె శ్రీ ఉపాసనికి నీడవలే అంటిపెట్టుకుని సేవించింది. శ్రీ ఉపాసని సాకోరిలోని ఆ చిన్ని గుడిసెలో దుర్గాబాయితో కలిసి నివసించసాగాడు. మొదట్లో చుట్టుప్రక్కల గ్రామాల నుండి అప్పుడప్పుడు ఎవరో కొద్దిమంది మాత్రమే శ్రీ ఉపాసని దర్శనార్థం వచ్చేవారు. షిరిడీలోని ఖండోబా మందిరంలో ఉన్నప్పుడు ఎలా ఉండేవారో అలాంటి జీవన సరళినే సకోరిలో కూడా మొదట్లో కొనసాగించాడు శ్రీ ఉపాసని. నడుముకు చుట్టుకున్న గోనెపట తప్ప దాదాపు దిగంబరంగానే సంచరించేవాడు. 1918-19లో దేశంలో ఇన్ఫ్లుయెన్జా వ్యాధి ప్రబలింది. వేలాది మంది ఆ వ్యాధికి గురై చనిపోయారు. సకోరిలో కూడా ఎంతోమంది మృతి చెందారు. ఆ సమయంలో శ్రీ ఉపాసని దిక్కు మొక్కులేని శవాలను శ్మశానంకు స్వయంగా మోసుకెళ్ళి దహన సంస్కారాలు చేసేవాడు. ప్రారంభంలో సకోరి గ్రామంలో కూడా శ్రీ ఉపాసని పట్ల ఎంతో వ్యతిరేకత ఉండేది. కానీ ఆ తరువాత శ్రీ ఉపాసని దర్శనార్థం వచ్చే ప్రముఖ వ్యక్తులను చూచి ఆయన కారణంగా సకోరికి ప్రాముఖ్యత పెరగడం, తద్వారా గ్రామాభివృద్ధి జరగడం చూచి గ్రామస్తుల వైఖరిలో క్రమంగా మార్పు వచ్చింది. సకోరి గ్రామ పాటిలైన శ్రీ ఆర్ఎస్ రోహం ఇలా అంటారు, "చిన్నతనంలోనే నాకు శ్రీ ఉపాసని బాబాతో పరిచయం కలిగింది. ఆయన మొదట్లో సకోరి వచ్చి గుడిసెలో నివసిస్తున్న రోజుల్లో అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చి చిన్న చిన్న పనులు చేస్తుండేవారు." 1918 అక్టోబరులో శ్రీ సాయిబాబా మహాసమాధి చెందారు. శ్రీ సాయిని భౌతికంగా దర్శించి సంభాషించి స్వాంతన పొందుతుండిన సాయి భక్తులలో కొందరు క్రమంగా శ్రీ ఉపాసని వైపు ఆకర్షింపబడ్డారు. తాను మాట్లాడే ప్రతి మాట శ్రీ సాయిబాబా పలికించేదేనని, ఆంతర్యంలో శ్రీ సాయితో తనకు ఎప్పుడూ అఖండమైన అనుబంధం ఉందని చెప్పేవాడు శ్రీ ఉపాసని. ఆ కారణముగా సాయి భక్తులే కాక శ్రీ సాయిని సజీవంగా దర్శించుకోలేని ఎందరో శ్రీ ఉపాసనిని శ్రీ సాయికి ఆధ్యాత్మిక వారసునిగా భావించి ఆయన్ను ఆశ్రయించారు. ఒక వ్యక్తి మరణిస్తే ఆ వ్యక్తి ఆత్మ ఉత్తమగతులు పొందడానికి అతడి వారసులు శ్రాద్ధకర్మలు నిర్వహించడం పరిపాటి. శ్రద్ధాభక్తులతో తమనాశ్రయించిన జీవులందరినీ ఉద్ధరించి సద్గతిని ప్రసాదించగల శ్రీ సాయినాథుని వంటి సద్గురుమూర్తికి శ్రాద్ధకర్మలు నిర్వహించడం ఛాందస ఆచారాల పట్ల మనకున్న శ్రద్ధను తెలుపుతుందే కానీ శ్రీ సాయి తత్వం పట్ల మన శ్రద్ధాభక్తులను తెలపదు. శ్రీ సాయి మహాసమాధి చెందగానే శ్రీ ఉపాసని శ్రీ సాయికి సశాస్త్రీయంగా ఉత్తర క్రియలు శ్రాద్ధకర్మలు నిర్వహించడంలో చూపిన శ్రద్ధ ఏతావాత శ్రీ ఉపాసని నిజంగా శ్రీ సాయికి వారసుడనే భావం కలిగించడంలో మాత్రం కొంతవరకు సఫలీకృతమయ్యింది. శ్రీ ఉపాసని సకోరిలో స్థిరపడ్డ తొలి రోజులలో ఆయనను ఆశ్రయించిన వారిలో శ్రీ మెర్వాన్ షెరియర్ ఇరానీ ఒకరు. ఈయనే తరువాతి కాలంలో అవతార్ మెహర్బాబాగా ప్రఖ్యాతుడైనాడు. శ్రీ మెర్వాన్ 1921లో శ్రీ ఉపాసని సన్నిధిలో కొన్ని మాసాలున్నారు. శ్రీ మెర్వాన్ ఆ కాలంలో శ్రీ ఉపాసనికి అత్యంత అభిమానపాత్రుడైనాడు. అంతేకాదు, శ్రీ ఉపాసని ఖ్యాతి నలుదిశలా వ్యాపించడానికి దోహదం చేసిన శ్రీ ఉపాసని ప్రథమ జీవిత చరిత్ర శ్రీనాథ్ మధుచే రచింపబడడానికి ఈయనే నిమిత్తమైనాడు. శ్రీ మెర్వాన్ 1874 ఫిబ్రవరి 25వ తేదీన పూనాలో ఒక పార్సీ కుటుంబంలో జన్మించాడు. బాల్యం నుండి ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి కనపరిచేవాడు. అప్పుడప్పుడు పార్సీ మతస్థుల శ్మశాన భూమికి వెళ్ళి అక్కడ కొంతసేపు కూర్చుని వచ్చేవాడు. పూనాలో శ్రీ మెర్వాన్ గృహానికి సమీపంలో బాబాజాన్ అనే గొప్ప సిద్ధురాలు నివసించేది. ఆమె అప్పటికే శతాధిక వృద్ధురాలు, అవధూత. 1913 మే నెలలో ఒకసారి శ్రీ మెర్వాన్ సైకిల్ మీద వెళ్తుండగా ఆయన్ను దగ్గరికి పిలిచి ప్రేమగా కౌగలించుకున్నది. ఆ రోజు నుండి శ్రీ మెర్వాన్ తరచూ శ్రీ బాబాజాన్ను దర్శించి మౌనంగా ఆమె సన్నిధిలో కూర్చుని వస్తుండేవాడు. 1914 జనవరిలో శ్రీ బాబాజాన్ ఒకరోజు మెర్వాన్ను దగ్గరికి పిలిచి అతని భ్రూమధ్యంలో సున్నితంగా చుంబించింది. దానితో శ్రీ మెర్వాన్ శరీరంలో ఏదో విద్యుత్తు ప్రవహించినట్లు, ఎటూ తెలియని ఆనంద పారవశ్యానికి గురయ్యాడు. ఆ పారవశ్యం శ్రీ మెర్వాన్ని సుమారు 3 రోజుల వరకు వీడలేదు. అయితే ఆ తర్వాత కూడా ఆయన ఏదో వేరే లోకంలో ఉన్నట్లు సంచరించేవాడు. తిరిగి ఆ ఆనంద పారవశ్యాన్ని పొందాలని తప్పించేవాడు. పెద్దలు అదేదో మానసిక వ్యాధి అని భావించి ఎన్నో వైద్యాలు చేయించారు. కానీ ఫలితం లేకపోయింది. తాను కొన్ని రోజులు మాత్రం అనుభవించి కోల్పోయిన ఆ పరిస్థితిని తిరిగి సాధించేందుకు శ్రీ మెర్వాన్ ఎందరో మహాత్మును దర్శించాడు. 1915 ఏప్రిల్లో పూనాకు సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖేడ్గావ్ బేట్లో శ్రీ నారాయణ మహారాజుని దర్శించాడు. శ్రీనారాయణ మహారాజ్ మెర్వాన్ దగ్గరికి పిలిచి తన మెడలోని పూలమాలను తీసి అతని మెడలో వేసి మామిడి పండ్ల రసం ప్రసాదంగా ఇచ్చి ఆశీర్వదించాడు. అక్కడి నుండి శ్రీ మెర్వాన్ బొంబాయిలో శ్రీ టీపు బాబాను, నాగపూర్లో హజరత్ తాజుద్దీన్ బాబాను దర్శించాడు. కానీ ఆ మహాత్ముల దర్శన ఆశీస్సులేవి మెర్వాన్లోని తపనను తీర్చలేకపోయాయి. తాజుద్దీన్ బాబా దర్శనం చేసుకుని పూనా చేరిన తర్వాత తిరిగి మామూలుగా మెర్వాన్ రోజూ బాబాజాన్ దర్శనానికి వెళ్లేవాడు. ఆమె అతనితో తరచూ, అబ్బాయి, నీకు అవసరమైన నిధి యొక్క తాళంచెవులు నా వద్ద లేవు. నీకా నిధి తాళంచెవులు కావాలంటే షిరిడీలో సాయి ఉన్నారు. ఆయనొక్కడే నీకా తాళంచెవులు ఇవ్వగలరు. ఆయన నీకా నిధిని ప్రసాదిస్తాడేమో చూడు. ఆయన ఇస్తే తీసుకో అనేది. శ్రీ బాబాజాన్ కూడా శ్రీ సాయిబాబా వలె ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నిధి అని వ్యవహరించేవారు. బాబాజాన్ మాట మీద మెర్వాన్ ఆయన సహచరుడు చెహ్రంజీతో కలిసి 1915 డిసెంబర్లో షిరిడీ దర్శించాడు. అయితే వారికి శ్రీ సాయి దర్శనం అంత సులభంగా లభించలేదు. చెహ్రంజీ ముందుగా వెళ్ళి బాబాజాన్ ఆదేశానుసారం మెర్వాన్ షిరియన్ ఇరానీ వచ్చాడని చెప్పగానే శ్రీ సాయి కోపంగా, అతడిక్కడికి రావడానికి వీల్లేదు, నేనతన్ని చూడను అని కేకలేసి మెర్వాన్ని మసీదులోకి అడుగుపెట్టడానికి అంగీకరించలేదు. ఇక చేసేది లేక బాబా లెండీ వెళ్లే సమయంలోనైనా దర్శనం చేసుకుందామని వీధి ప్రక్కన వేచి చూస్తూ నిలబడ్డాడు మెర్వాన్. బాబా లెండీకి వెళ్తూ తనను సమీపించగానే రోడ్డు మీదనే ఆయనకు సాగిలబడి మ్రొక్కాడు. బాబా తన సహజ ధోరణిలో పర్వర్దిగర్ అంటూ భగవంతుని స్మరించి మెర్వాన్ని వెళ్ళిపోమ్మన్నట్లు చెయ్యి ఊపుతూ ముందుకు సాగిపోయారు. అంతే. అప్పటికే శ్రీ ఉపాసని బాబా గురించి విని ఉన్న శ్రీ మెర్వాన్ అక్కడి నుండి నేరుగా ఖండోబా మందిరానికి వెళ్ళాడు. అప్పటికి సుమారు 1.5 సంవత్సరం క్రితమే షిరిడీ వదిలి వెళ్ళి ఖరగ్పూర్, నాగ్పూర్ మొదలైన ప్రదేశాలలో ఉండి తిరిగి షిరిడీ చేరి తన పూర్వపు మఖామైన ఖండోబా ఆలయంలో బస చేసి ఉన్నాడు శ్రీ ఉపాసని. అంతేకాని కొన్ని చరిత్రలలో వ్రాసినట్లు శ్రీ సాయి నేరుగా మెర్వాన్ని శ్రీ ఉపాసిని దర్శించమని ఆదేశించడం జరగలేదు. తనను సమీపిస్తున్న మెర్వాన్ని చూడగానే శ్రీ ఉపాసిని ఉగ్రుడై చేతికి దొరికిన ఒక రాయి తీసుకుని మెర్వాన్పై బలంగా విసిరికొట్టాడు. ఆ రాయి అంతకుముందు సుమారు 2 సంవత్సరాల క్రితం బాబాజాన్ ముద్దు పెట్టుకున్న స్థలంలోనే, అంటే భ్రూమధ్యలో తగిలింది. ఆ దెబ్బతో శ్రీ మెర్వాన్ నుదుటిపై గాయమై రక్తం వచ్చింది. అంతేకాదు, పూర్తి బాహ్య స్మృతి కూడా కలిగింది. బాబాజాన్ అంత క్రితం మెర్వాన్తో, నీకు కావలసిన నిధి తాళంచేవులు సాయిబాబా ఒక్కరే ఇవ్వగలరు, ఆయన అవి ప్రసాదిస్తారేమో చూడు, ఇస్తే తీసుకో అని అన్నారు. జరిగిన సంఘటనను బట్టి శ్రీ సాయి ఆ తాళంచెవులు మెర్వాన్కు ఇచ్చారో లేదో, ఇస్తే ఎలా ఇచ్చారో అన్న విషయం ఆ సద్గురుమూర్తికే ఎరుక. అప్పటికి షిరిడీ వదిలి వెళ్లిన శ్రీ మెర్వాన్ తిరిగి 1920లో బాబా మహాసమాధి అనంతరం సకోరి వచ్చి శ్రీ ఉపాసిని దర్శించాడు. కాశీలో ఉత్తర క్రియల నిమిత్తం శ్రీ ఉపాసిని నిర్వహించిన యాగ సమారాధనల ఏర్పాట్లలో శ్రీ మెర్వాన్ చురుగ్గా పాల్గొన్నాడు. 1921-22లో కొన్ని మాసాలు శ్రీ మెర్వాన్ సకోరిలో శ్రీ ఉపాసిని సన్నిధిలో గడిపారు. ఆ కాలంలో శ్రీ ఉపాసిని గంటల తరబడి శ్రీ మెర్వాన్తో గడిపేవారు. శ్రీ మెర్వాన్ ఆ రోజుల్లో శ్రీ ఉపాసినిపై రచించిన ఒక గుజరాతీ ఆరతి గీతాన్ని చాలా కాలం పాటు సకోరి ఆశ్రమంలో ఆరతి సమయాలలో పాడేవారు. శ్రీ మెర్వాన్ అప్పట్లో శ్రీ ఉపాసిని అభిమానాన్ని ఎంతగా చూరగొన్నాడంటే, ఒకసారి శ్రీ ఉపాసిని, నేటితో నా బాధ్యతంతా మెర్వాన్కు అప్పగించాను. ఈ యువకుడు ప్రపంచంలో పెద్ద సంచలనం తెస్తాడు, నేనతన్ని పరిపూర్ణుడిగా చేశాను అని ప్రకటించాడు. శ్రీ సాయిబాబాకు శ్రీ ఉపాసిని ఆధ్యాత్మిక వారసుడని ఎందరో భావించారు. కానీ ఏ కారణం వలనో శ్రీ మెర్వాన్ 1922 చివరిలో సకోరి నుండి వెళ్ళిపోయి తిరిగి 1941 అక్టోబరులోనే అంటే శ్రీ ఉపాసని దేహత్యాగం చేయడానికి కొన్ని మాసాల ముందు శ్రీ ఉపాసని దర్శనానికి సకోరి వెళ్ళి తన గురుపుతో ఒక అరగంట కాలం గడిపారు. అహ్మద్నగర్ సమీపంలో స్థిరపడ్డ శ్రీ మెర్వాన్ తరువాతి కాలంలో అవతార్ మెహర్ బాబాగా ప్రఖ్యాతుడై వేలాది మందికి ఆరాధ్యుడైనాడు. శ్రీ మెహర్ బాబా తన జీవితాన్నంతటిని మౌననిష్టలోనూ ఏకాంత ఉపవాస దీక్షలోనూ కుష్ఠరోగుల సేవలోనూ గడిపారు. శ్రీ సాయి, ఉపాసని, మెహర్బాబాల జీవిత సరళి, బోధనలను తులనాత్మకంగా పరిశీలిస్తే శ్రీ సాయిబాబా ఆదర్శాన్ని, బోధనా సరళిని శ్రీ ఉపాసని, శ్రీ ఉపాసని సిద్ధాంతాలను శ్రీ మెహర్బాబా వారసత్వంగా గ్రహించినది చాలా స్వల్పమని, బహుశా దాదాపు శూన్యమని తోస్తుంది. నిజానికి తాను ప్రత్యేకంగా ఉపాసని బాబా శిష్యుడనని మెహర్బాబా చెప్పినట్లు కనిపించదు. శ్రీ మెహర్బాబా తాను పంచ సద్గురువుల సాయిబాబా, బాబాజాన్, తాజుద్దీన్ బాబా, నారాయణ మహారాజ్, ఉపాసని బాబాల తత్వానికి ప్రతీకగానే చెప్పుకునేవారు. ఈ 5 మంది సద్గురుమూర్తులలో మొదటి 3 ఇస్లాం సాంప్రదాయంలో ప్రకటమైన వారే. అందువల్లే కాబోలు ఇస్లాంలోని సూఫీ సాంప్రదాయాన్ని ఆధునిక పరిస్థితులకు, భారతీయ సంస్కృతికి సమన్వయం చేసే ప్రయత్నం శ్రీ మెహర్బాబా బోధనలలో మనకు కనిపిస్తుంది. శ్రీ మెహర్బాబా కూడా ప్రస్తుతం నాలో శ్రీ సాయిబాబా తత్వమే అన్నింటికీ మించి ప్రధానంగా పనిచేస్తున్నది అనేవారు. శ్రీ సాయిబాబా, శ్రీ ఉపాసని మహారాజుల గురించి సాయిబాబా ఎంత గొప్పవాడో మనకెన్నటికీ అర్థం కాదు. మూర్తీభవించిన పరిపూర్ణతే ఆయన. ఆయన గురించి నాకు తెలిసినంతగా మీకు తెలిసినట్లయితే ఆయన ఈ సకల సృష్టికి సద్గురువుని గ్రహిస్తారు. ఉపాసని మహారాజ్ కూడా ఎంత గొప్పవారంటే ఆయన అనుగ్రహం ప్రసరిస్తే ధూళి రేణువు కూడా దైవంగా మారిపోతుంది అనేవారు శ్రీ మెహర్బాబా. శ్రీ మెహర్బాబా 1968 జనవరి 31వ తేదీ నిర్యాణం చెందారు. ఇటు మితిమీరిన భోగలాల సత్వాన్ని, అటు అలవిమాలిన ఆత్మహింసాపరమైన హఠయోగాన్ని శ్రీ సాయిబాబా ఆమోదించలేదు. అన్ని అతివాదాలకు అతీతమైన సమన్వయ సాధనను, మధ్య మార్గాన్ని శ్రీ సాయి ఉపదేశించారు. తమను కేవలం ఆనంద స్వరూపంగా ధ్యానించమని ఆదేశించారు. జీవులను కష్టాల కడల నుండి ఆనందపు అంచులకు చేర్చే అద్భుత నావా శ్రీ సాయినాథుడు. అర్థం లేని ఉపవాస తపవాసాలను శ్రీ సాయి నిరసించారు. అనవసరంగా ఉపవాసాది వ్రతాలతో తమను తాము హింసించుకునే వారిని శ్రీ సాయి వెర్రివాళ్లనేవారు. అంతకాలం షిరిడీలో శ్రీ సాయి సన్నిధిలో ఉన్నప్పటికీ శ్రీ సాయికి సమ్మతం కాని తన మతాన్ని పూర్తిగా వదులుకోలేకపోయాడు శ్రీ ఉపాసని. సకోరిలో స్థిరపడ్డ తర్వాత కూడా తాను అంతకుముందు షిరిడీలో అనుసరిస్తుండిన ఆత్మహింసాకరమైన తన తపోచర్యలకు స్వస్తి పలకలేదు. హఠాత్తుగా ఒకరోజు ఒక వడ్రంగి పనిచేసే భక్తుని రహస్యంగా పిలిచి సుమారు 4x6 అడుగుల పరిణామంలో ఒక చెక్క పంజరాన్ని, అంటే ఒక బోనును చేయించి 1922 డిసెంబర్ 24వ తేదీన అందులో తాను కూర్చొని ఆ పంజరాన్ని బిగింపచేసుకున్నాడు. దర్శనానికొచ్చిన భక్తులు శ్రీ ఉపాసని తలుపు ద్వారం లేని పంజరంలో అలా తనను తాను బంధించుకుని కనిపించేసరికి ఒక్కసారి నిశ్చేష్టులైనారు. అలా కాళ్ళు బాగా బార్లా చాపుకొని పడుకునేందుకు కూడా వీలులేని పంజరంలో బంధించుకొని తమకు తామై విధించుకున్న ఆ కఠిన కారాగార శిక్షకు పాదాలు తాకి నమస్కరించుకునేందుకు వీలులేనందుకు భక్తులు ఎంతో బాధపడ్డారు. అలా ఎందుకు చేశారని ప్రశ్నించిన వారికి సమాధానంగా తన పంజర బంధనంలోని పరమార్థాన్ని ఇలా వివరించారు శ్రీ ఉపాసని. నేను మీకోసమే ఇలా నన్ను నేను బంధించుకున్నాను. ఇది దైవ సంకల్పం. భవిష్యత్తులో తనను ఆశ్రయించే భక్తులకు ముక్తిని ప్రసాదించేందుకు శ్రీకృష్ణ పరమాత్మ తాను జన్మించడానికి ముందే కారాగార బద్ధుడైనాడు. సాధారణంగా చట్ట ప్రకారం కూడా ఒక నేరస్తుని విడుదల చేయాలంటే అతనికి మరొకరు జామీను, అంటే హామీ నిలబడాలి. అలాగే నా భక్తుల కోసం నేను భగవంతుని న్యాయస్థానంలో ఇలా హామీగా నిలబడ్డాను. సతులు, సాధువులు, పతివ్రతలలాగే నేను కూడా జగత్ కళ్యాణార్థం కృషి చేస్తున్నాను. ఈ పింజర, అంటే ఈ పంజరం, దర్శించువారి పాపాలు పరిహారమవుతాయి. ఈ పింజర ఆనందసాగరం మరణించే ముందు ఎవరైతే ఈ పింజరాను స్మరిస్తారో వారు నిస్సంశయంగా పరమపదాన్ని పొందుతారు. అలా 1 సంవత్సరం పైన గడిచింది. ఆ కాలంలో శ్రీ ఉపాసని భోజనం, నిద్ర, కాలకృత్యాలు అన్నీ ఆ చిన్న పింజరాలోనే. తాము పింజరాలో తనను తాను బంధించుకోవడానికి కారణంగా తానే ప్రకటించిన ప్రయోజనం ఎంతవరకు నెరవేరిందని శ్రీ ఉపాసని భావించారో కానీ 1924 జనవరిలో తన పింజరాకు ఈశాన్యమూల ఒక తలుపు ద్వారం ఏర్పాటు చేయించి పింజరా నుండి బయటకు వచ్చారు. అప్పటి నుండి కొంతసేపు బయట, ఎక్కువసేపు పింజరాలో గడిపేవారు. పింజరాలో ఉన్నప్పుడు పింజరా తలుపు తాళం వేయించి ఆ తాళం హైదరాబాదుకు చెందిన శ్రీ రంగారావు అనే భక్తుని వద్ద ఉంచేవారు. శ్రీ రంగారావును పరిచయస్తునంతా వకీల్ మామా అని పిలిచేవారు. ఆయనే 1923-24 మధ్య కాలంలో శ్రీ ఉపాసిని పింజరాలో కూర్చొని చేసిన ప్రవచనాలను గ్రంథస్థం చేశారు. అవే మొదట సాయి వాక్సుదా అనే పేర శ్రీ ఉపాసిని ప్రారంభించిన పత్రికలోనూ, తరువాత ఉపాసిని వాక్సుదా పేర 5 సంపుటాల గ్రంథంగానూ ప్రచురింపబడింది.